ఆయన సాయంకాలం చీకట్లో వెళ్ళాడు. అర్ధరాత్రి వేళ శాపానికి గురయ్యాడు. తెల్లవారుజామున శాపానికి గురయ్యాడు. అందుకే వెంటనే చకచక నిర్ణయం తీసుకున్నాడు. పుట్టాపుట్టిన ఇక్కడికి వచ్చాడు. ఆయన మహాత్ముడు గనక హస్తినాపురం అంటే ఓల్డ్ ఢిల్లీ నుంచి ఇక్కడికి గంటలో వచ్చేసాడు. ఏనుగుల మీద గుర్రాల మీద, అప్పట్లో అరణ్య మార్గాలు కదా, ఈ రూట్లు వచ్చాక ఈ ట్రాఫిక్ జామ్లు ఉన్నాయి. కానీ ఎందుకు చెప్తానంటే ఈ బస్సుల్లో వాటిల్లో ఇరుక్కుపోతూ ఉంటాం, అప్పుడు మనం వెళ్ళలేము. ఆ రోజుల్లో ఈ ట్రాఫిక్లో ఇబ్బంది లేదు కనుక హాయిగా అరణ్య మార్గంలో ఆ పుణ్యాత్ముడు ఇక్కడికి వచ్చాడు. వచ్చేం చేశాడు, తులసి సంయుత దైత్య చిత్పద రజస్తోమంబుకంఠోజ్వలమై. నిరంతరం శ్రీమన్నారాయణుడు తన మెడలో తులసీమాలను ధరిస్తాడు. అలా తులసీమాలను ధరించే శ్రీమన్నారాయణుని పాదముల ధూళి నుంచి పుట్టిందిట ఎవరు? గంగ. అందుకే ఆయన పాదధూళి ఎంత గొప్పదో గంగ అంత గొప్పది. అటువంటి గంగ ఎటువంటిది? దివిషద్గంగా ప్రవాహంబు లోపలకు బోయి, సమస్త కలుషములను తొలగించే ఆకాశ గంగ. విష్ణు పాదాల నుండి పుట్టి బ్రహ్మలోకం నుంచి స్వర్గలోకానికి వచ్చి, స్వర్గలోకం నుంచి శివుడి జటాదూటంలో పడి, అక్కడి నుంచి హిమాలయాల్లో పడి, తద్వారా ప్రవహిస్తున్న పరమ పవిత్రమైన గంగ ఇది. అటువంటి గంగానది ప్రవాహం దగ్గరికి వెళ్ళాడు. ఆ లోపల కంట పోయాడు. మరిష్యమాను డగుతును ప్రాయోపవేశం, ఇక నేను సావడానికి సిద్ధంగా ఉండాలి, 7 రోజులతో నాకు మృత్యువు తప్పదు అనుకుని ఆహారాన్ని త్యజించి ప్రాయోపవేశం చేశాడు. ప్రాయోపవేశం అంటే ఏమిటనమాట, దర్భలు పరుచుకుని ఆ దర్భల మీదే కూర్చుంటారు. ఆచమనం చేసే నీరు తప్ప ఇంకే ఆహారం తీసుకోరు. అలా చచ్చేదాకా ఆహారం లేకుండా ఆచమన జలం తాగి భగవద్ ధ్యానం చేస్తే దానికి ప్రాయోపవేశం అని పేరు. ఈ నిర్ణయం తీసుకున్నాడు ఆయన. ఇది తెలిసింది మహానుభావుడు పరమ పూజ్యుడు పరీక్షిణ నరేంద్రుడు శాపగ్రస్తుడై ప్రాయోపవేశం చేస్తున్నాడని తెలుసుకున్నటువంటి ఋషులు ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చేశారు. కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, అగస్త్యుడు, కపిలుడు, అక్షపాదుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు, ఇటువంటి మహానుభావులైన ఋషులంతా ఈ గంగా తీరానికి వచ్చారు. అందుకే ఇంతమంది ఋషుల యొక్క పాద ధూళితో నిండిన స్థలం ఇది. ఎంతమంది అండి, ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడికి వస్తున్నారు? నేటికి 5120 ఏళ్ల క్రితం భాగవతం జరిగింది ఇక్కడ. శుకుడు అడుగుపెట్టాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎంతమంది వస్తున్నారో ఋషులు చెప్పలేము. ఎంతోమంది భాగవత సప్తాహాలు చేశారు. ఆదిశంకరుడు కూడా ఈ ప్రాంతంలో గంగా తీరంలో భాగవతాన్ని చెప్పాడు. ఆదిశంకరుడు అంతటి వాడు కూడా అడుగుపెట్టి భాగవతం చెప్పిన చోట ఈ అభినవ ఆదిశంకరుడికి చెప్పే అవకాశం వచ్చింది. మీరంతా పద్మపాదుల్లా వినడానికి వచ్చారు. నిజంగా పరమేశ్వరుడు యొక్క దివ్యానుగ్రహం ఇది. అలా ఆయన ఇక్కడికి వచ్చిన విషయంతో ఈ ఋషులంతా రాగానే ఆ ఋషులందరికీ సత్కారం చేసి కాళ్ళు కడిగా నీళ్లు నెత్తి మీద జల్లుకొని, మహాత్మా ఇక నాకు మృత్యువు దగ్గరకు వచ్చింది, 7 రోజుల్లో నేను వెళ్ళిపోతున్నాను, నాకు మోక్షం కావాలంటే ఏం చేయాలని అడిగితే పాపం వచ్చిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక సలహా చెప్తారు కదా. ఒక ఆవిడ లేచి శ్రీమన్నారాయణ మెడలో దండేస్తే చాలు మోక్షం అంది. ఒక ఆవిడ లేచి ఆయన నారాయణుడి పేరు చెప్పి గురువుగారికి గొలుసిస్తే మోక్షం అని ఒక ఆవిడ అంది. ఇంకొకళ్ళు ఏదో గోవింద అంటే చాలు అన్నారు. ఒకళ్ళు గంగలో స్నానం చేస్తే చాలు అన్నారు. ఇంకా అడిగామంటే ధర్మ సందేహాలు తెచ్చడానికి ఎంతమంది సిద్ధమైపోతారో. ఎవడికి వాడే, నేనే తెలుగులో మహాపెండితిని అనుకోవడం, వాడు పెద్ద ధర్మ సందేహాలు తీర్చేయటం. ఇలా ఈ ప్రతివాడు వాడు వీడు కదా, అర్థమైన వాడు ధర్మ సందేహాలు తెచ్చడం వచ్చాక ధర్మం ఏదో అధర్మం ఏదో తెలియకుండా పోయింది. ప్రామాణికత ఉండాలండే. ఇలా అన్నానండి, కఠినంగా అన్నానండి, బాధపడినా నేనేమనుకోను, డోంట్ కేర్. ఇలాంటి విషయాల్లో గురువులు కఠినంగా చెప్పాలి. ఎందుకంటే ధర్మమునకు ఒక నియమం ఉంది, ఒక ప్రామాణికత ఉండదు. దానికోసం అపూర్వ శాస్త్రాలు ఉన్నాయి. దాంట్లో ఒక శ్లోకానికి అర్థం కూడా ఎవడో ఏదో రాసిన దాంట్లో ఒక మొక్క తీసుకుంటేలాగా సత్యం బ్రూయాత్ అన్నాడు అనుకోండి, ఆ తర్వాత ఇంకోటి చెప్పాడు ప్రియం బ్రూయాత్ అన్నాడు, తెలియకుండా సత్యం బ్రూకంటే మళ్ళీ ప్రియంచ నానృతం బ్రూయాత్, ఇతరులకు సంతోషం కలిగించడం కోసం అసత్యం ఆడకూడదు. ఇవన్నీ నియమాలు. ఇవేం తెలియకుండా ఒక్క మొక్క తీసుకురావడం ఏదో అండం, ఓరకరారు మహాత్ములు అండం. ఆ గణకాతల తర్వాత ఏంటో తెలుసా, వారు అధముల ఎండ్ల కడకు వచ్చుటలెళ్ళని కారణము మంగళములకు. అధముడనే పదం వాడాడు, తెలియకుండా ఓరకరారు మహాత్ములు అనేయడం ఎవడకు పడితే వాడు. కాబట్టి వీటి వల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. అందువల్ల ఈ వచ్చిన వాళ్ళలో గట్టివాళ్ళైనా ఎవరేం చెప్పినా పరీక్షిత్ గారికి అంత నచ్చల. వ్యాసుడు, దాల్భ్యుడు ఇంతటి వాళ్ళున్నా ఆయన ఎవరేం చెప్పినా వింటున్నాడు, ఆయనకి ఇంకా నచ్చలేదు పూర్తిగా. ఒక్క వ్యాసుడే కిక్కును మండలం లేదు. ఎందుకంటే వీళ్ళందరూ ఎన్ని చెప్పినా అసలు మోక్ష మార్గాన్ని లోకానికి అందించిన వాడు వ్యాసుడు ఒక్కడే, ప్రొఫెసర్ వ్యాస మహర్షి. కానీ ఆయన నా భాగవతం చదువుని చెప్పలేడు కదా, అందుకే కిక్కును మండల్లా. ఇప్పుడు రావలసిన ఆయన వచ్చాడు. ఆ వచ్చిన ఆయన ఆకుపచ్చని శరీరంతో సుఖమువలే ఉన్నాడు, చిలుకలా ఉన్నాడు, బంగారంలాగా ఎర్రగా వెలిగిపోతున్న ముక్కుతో ఉన్నాడు. ఆయన శరీరము నుంచి సూర్యుడి కాంతి ధగ 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 బయటకు వస్తున్నది. ప్రతి నిమేషంబు పరబ్రహ్మంబు నీక్షింపుతుండు ఆయన అనుక్షణం ఈ ప్రపంచమంతా పరమాత్మనే చూస్తాడు. నిరంతరం భగవంతుడు వాసుదేవుణ్ణి తలుచుకుంటూనే ఉంటాడు. ఆయనకి కోరికలు లేవు, కామాదులు జయించాడు. ఆయనకి శత్రువు లేడు, మిత్రుడు లేడు, రాగం లేదు, ద్వేషం లేదు, సర్వాతీతుడు. అది చాలా కష్టం. ఆహార వాంఛ లేదు, ఆఖరికి వస్త్ర వాంఛ కూడా లేని పుణ్యాత్ముడు ఆయన. ఏం టిప్పుటాపుగా బట్టలు వేసుకుంటున్నారండి ఇవాళ పురాణాలు చెప్పేవాళ్ళు. మెరిసిపోతూ ఈ చెవుల నుంచి పై నుంచి కింద దాకా వీళ్ళు కట్టుకున్న బట్టలు చూస్తే వణుకొస్తుందన్నమాట. అవేమి లేవు ఆయనకి. దిగంబరుడే గోచీపాత మాత్రమే పెట్టుకున్నాడు ఆ మహాత్ముడు. ఆ కాలం వేరు, ఆ మహాత్ముడు వేరు. ఆయన గోచి పెట్టుకున్నాడు కదా, నేను కూడా గోచి పెట్టుకొస్తే పేచి మీకు నాకే, నేను బాగానే ఉంటాను. నా గోచి మీద దృష్టి ఉంటుంది కానీ నేను చెప్పే పురాణం మీద దృష్టి ఉంటుంది కదా మీకు. అందుకని నేను మీకోసమని కాస్త సుఖమహర్షిని పక్కన పెట్టి అభినవ సుఖంగా పోవలసి వచ్చింది, మీకు సుఖంగా ఉండడం కోసం. లేకపోతే రేపటి నుంచి నేను గోచి పెట్టుకొస్తాను, మీరు కూడా గోచి పెట్టుకోనండి. అంటే ఈ మధ్యకాలంలో చాలా చోట్ల గోచీలు పెట్టుకునే వస్తున్నారు. కాకపోతే గోచీకి బదులు షార్ట్ అని దానికి పేరు. ఇక్కడ దాకా ఏట దరిద్రపు లావు. ఏం కాస్త ప్యాంట్ వేసుకో లేదా మంచి పంచి కట్టుకోలేవా? అంతకంటే గోచీ కూడా అంగవస్త్రం వేసుకోలేడు వీడు. ఈ దరిద్రపు బట్టలు చూస్తే వాడు మొహం మీద అన్నగానే స్టేజ్ మీద కాబట్టి చెప్పేస్తే దిక్కుమాలడు మళ్ళీ ఎప్పుడైనా బాగుపడాలన్నమాట. ఎలుగుబొంటులాగా కింద దాకా వెంట్రుకలు కనబడుతూ ఉంటే మోకాల దగ్గర నుంచి కింద దాకా ఆ మనిషిని చూస్తే ఘోర భల్లోకల్లా కనబడతాడా? ఈ మొగాళ్ళతో పాటు ఆడవాళ్ళు కూడా అలా వేసుకోవడం మరీ అన్యాయం అయిపోతుందన్నమాట. ఇక్కడ వరకు లాగులు వేసుకుని పిట్టుకు పిట్టుకుని వచ్చేయటం, కానీ సాధ్యమైనంత వరకు కూడా అసభ్యతకి పరాకాష్ఠగా ఉన్న బట్టలు కాకుండా కొంచెం జాగ్రత్తగా ఉంటే అన్నీ బాగుంటాయి. ఎవరేమనుకున్నా చెప్పవలసిన సత్యం కొంత చెప్పాలి తప్ప. మేము బెత్తడి గుడ్డలు వేసి తిరుగుతాం, మమ్మల్ని చూడద్దంటే ఎలాగనైనా మరి దిక్మాల షాట్లు వేసి తిరుగుతాడు వాడు. అది చూస్తూ ఉంటే మళ్ళీ జుగుప్సు కలుగుతుంది, అటు చూసినప్పుడల్లా వాడి మీద జుగుప్సు కలుగుతుంది. కాబట్టి ఏంటన్నమాట, ఈ మనుష్యులకి శరీరములో కొన్ని భాగములు కనపడితే వాడి మనస్సు మారుతుంది కనుక కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం వచ్చి ఇప్పుడు ఈ కలియుగంలో డ్రెస్ కోడ్ పెట్టారు. పూర్వకాలంలో మనుషుల యొక్క గోచీలను పట్టించుకునేవారు కాదు, వాడు ఎలా ఉన్నా ఆ జ్ఞానాన్ని స్వీకరించేవారు. అందుకే ఆ మహాత్ముడు సుఖుడు బట్టల్ని జయించాడు. అక్కడ ఉన్నవాళ్ళు కూడా అంతటి సాధకులు కనుక ఆయన పరమసుందరుడు. మోక్షకాంత ఎవరిని వరించదు, అటువంటి ముక్తికాంతయే ఆయన వరిస్తుందంటే ఇక తక్కిన కాంతలు వరించడంలో ఆశ్చర్యమేముంది. ఆయన ఎక్కడ ఉండడు, ఎక్కువసేపు ఉండడు, ఆయన ఎవరితో ఎక్కువ మాట్లాడడం, సంబంధం పెట్టుకోడు. ఆయన ఆవు పాలు పెతకడానికి పట్టే సమయము కంటే గృహస్థుల ఇళ్లలో అసలుండడు. కానీ ఎవరైనా ధర్మ సందేహాలు అడిగితే మాత్రం ఆ ధర్మ సందేహాలు తీర్చడం కోసం ఆ గృహస్థుల ఇళ్లలో కాసేపు ఉంటాడు తప్ప లేకపోతే ఉండట. ఈరని లోకులంగినిసి ఎప్పుడు పలుకడు, ఎవరింటికైనా పెడితే ఇవ్వకపోతే ఇవ్వలేదని తిట్టడు, ఇస్తే ఆనందంతో ఎగిరి గంతులయ్యాడు, దొరికితే తింటాడు లేకపోతే తినడు. ఆ మహాత్ముడికి అవధూత అని పేరు. దత్తాత్రేయుడి తర్వాత మళ్ళీ అలాంటి వాడు. మన అదృష్టవశాత్తు అటువంటి దత్తాత్రేయుడు గణపతి సచ్చిదానంద స్వామి వారి రూపంలో మన కోసం మైసూరులో దర్శనమిస్తున్నాడు, మనం పట్టించుకోవట్లేదు. కానీ నాకు తెలుసు కాబట్టి చెబుతున్నాను, భగవంతుడైనా భగవంతుడు గుర్తించాలంటే కొంత సాధన కావాలి. సుకుణ్ణి గుర్తించాడంటే పరీక్షిత్ గుర్తించాడు, ఋషులు గుర్తించారు, అందరూ గుర్తించగలరా? మీ పక్కనున్నా మీరు గుర్తించలేరు. మన గురువు గారు కూడా కాఫీ తాగకుండా ఉండలేరా, ఆయన మొహం ఆయన కోసం కాఫీ ప్యాకెట్లు నేనే పట్టుకెళ్ళా అంటే ఈ పిచ్చడికి తెలియక ఈయన కాఫీ తాగితే కానీ ఉండలేడా, ఇదో పిచ్చి, ఈ వంకతో నిన్ను అనుగ్రహిస్తాడు. ఇప్పుడు ఇంత మడుగుండలో ఇంతకు నుంచి మీరు ఇన్ని మంచినీడు తగ్గుతున్నారే, పురాణం వింటున్న మీరు 2 గంటల నుంచి పురాణం చెబుతున్నారు, నేను గుక్కి నీళ్ళు తగ్గుతున్నానా? ఇప్పుడు ఇలా గుక్కి నీళ్ళు తాగకుండా ఏకదాటి 4 గంటల ప్రవచనం చెప్పండి మరి, అప్పుడు మీకు కూడా అభినవ సుఖ బిరుదు ఇప్పించు. 5 నిమిషాలకు ఒకసారి మంచినీళ్ళు తాగా, ఐదు నిమిషాలకి ఇలా కూర్చోను ఇలా కూర్చోను. ఇది సాధనలో లోపాలు ఇవన్నీ మనకు తెలియకుండానే. కాబట్టి గురువులు ఎప్పుడూ కూడా మోసగిస్తారు. అవధూతలు లాంటి వాళ్ళు శరీరానికి గుడ్డలు లేకుండా మనల్ని భ్రమింపజేస్తారు. అలా భ్రమింపచేసిన ఆయన్ని పట్టుకోవడమే పరీక్ష తదృష్టం. సుకుడు అలా అక్కడికి రాగానే తక్షణం లేచి నారదుడి వంటి ఋషులు నిలబడ్డారు. అక్కడ ఉన్నవాళ్ళు ఎవరో చెప్పాను కదా మీకు, కౌండిన్యుడు, అత్రి లాంటి ఋషులు, నారదుడు, వ్యాసుడు, ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు. అందులోనూ వ్యాసుడు కన్న తండ్రి పైగా, ఆ వ్యాసుడు గురువు నారదుడు. ఇంతమంది కుర్రాడు వస్తే లేచి నిలబడ్డారట. ఎందుకంటే వాడు కుర్రాడు కాదు, వాడు కుర్రాడు అనుకున్నవాడు, వాడు వెర్రాడు. ఇతడు మహాత్ముడని తెలుసు, ఇక్కడ వయస్సుతో సంబంధం లేదనుకుని లేచి నిలబడ్డారు. నమస్కరించారు, అందరినీ కూర్చోబెట్టి ఆశీర్వదించాడు. ఆయన కింద ఇసుకలో కూర్చున్నాడు. కూర్చున్నాక ఇప్పుడు పరీక్షిత్ ఆయన పాదపూజ చేసి, మహాత్మా 7 రోజుల్లో నేను శరీరం విడిచిపెట్టేస్తున్నాను, 7 రోజుల్లో నేను ముక్తి ఎలా పొందుతానన్నాక. అప్పుడు ఆయన అదృష్టవంతుడు, ఆయన నీకు శమీకుని కుమారుడు శృంగి శాపము వల్ల 7 రోజుల వరకు మరణం రాదు. 7వ రోజు చీకటి పడితే కానీ చావు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరికైనా ఏ క్షణంలో చచ్చిపోతామో తెలుసా తెలియదు. నేను ఇంకా కొంతకాలం ఉంటా ఉంటాననుకుంటాడు. ఈ లోపే వీడికి ఉంటాననుకున్న వాడికి తంటా వచ్చి వీడు ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఈ లోకంలో గ్యారంటీ కార్డు ఎవరికి లేదండి. అది పర్మనెంట్ అనేది ఉందా అసలు? ఒకసారి ఆలోచించండి. నాకు పర్మనెంట్ ఉద్యోగం వచ్చింది అని చెప్పాడు ఒక ఆయన. అలా చెప్పి ఆనందంతో చాక్లెట్లు పంచిపెట్టాడు, స్కూటర్ మీద పెడుతుంటే యాక్సిడెంట్ చచ్చిపోయాడు. ఇంకేం పర్మనెంట్? కాబట్టి ఈ పర్మనెంట్ అనేది లేదు అసలు. కానీ నీకు శాపము వల్ల 7 రోజుల వరకు ఖచ్చితంగా బతికే అవకాశం ఉంది, అప్పటిదాకా చావు. ఆ రకంగా నువ్వు అదృష్టవంతుడివి. పూర్వం కట్టమంగుడని ఒక రాజు ఉన్నాడు. ఆయన దేవదానవ యుద్ధంలో దేవతలకి చాలా సాయం చేశాడు. దేవతలు రాక్షసుల చేతిలో ఓడిపోయారట. ఓడిపోయి బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవ బ్రహ్మదేవ, దేవదానవ యుద్ధంలో దానవులు మమ్మల్ని జయించారు, రాక్షసుల్ని సంహరించి మాకు విజయం చేకూర్చిపెట్టేవాడు ఎవడు అంటే భూలోకంలో కట్వాంగుడు అనే రాజు ఉన్నాడు, అయోధ్యానగర ప్రభువు. ఆయనకి నేను ఒక వరం ఇచ్చాను, ఆయన ఎటువైపు యుద్ధంలో పాల్గొంటే అటువైపు విజయం తథ్యం. ఆయనతో పోరాడిన వాడు ఓడిపోతాడు, కాబట్టి ఆయన్ని మీ పార్టీలో చేర్చుకోండి, గ్యారంటీ మీకు విజయం. ఆయనకు అపజయం లేదు అనగా, ఓహో అలాగా విషయం చెప్పావు కదే అని భూలోకానికి వచ్చి ఆ నరేంద్రుణ్ణి తమకు నాయకుడిగా ప్రధానమంత్రిగా ఎన్నుకుని ఈ కట్వాంగుడిని తీసుకెళ్లారు స్వర్గానికి. అక్కడ స్వర్గంలో దేవదానవ యుద్ధంలో కట్వాంగుడి ధర్మం అనని రాక్షసులు చచ్చారు, దేవతలకి విజయం వచ్చింది. అలా ఇప్పుడు రాక్షసులంతా చావగానే దేవతలు ఆనందించి, మహానుభావ నీ వల్ల మాకు విజయం చేకూరింది, నువ్వు సామాన్యుడివి కాదు నాయన, ఓ నరేంద్ర ఈ దేవేంద్రుడు మెచ్చి నీకు వరం ఇవ్వాలనుకుంటున్నాడు, ఏం కావాలో కోరుకో అంటే. అప్పుడైన నా ఆయువెంత అన్నాడు. ఇంకా 2 ఘడియలు అంటే 48 నిమిషాల్లో నువ్వు వెళ్ళిపోతావు అన్నట్ట. 48 నిమిషాల్లో నువ్వు చచ్చిపోతున్నావు కానీ వెంటనే దేవతలారా నాకు విమానం ఇవ్వండి అని విమానం ఎక్కి 1 నిమిషంలో భూలోకానికి వచ్చి తన రాజ్యానికి ఒక పాలకుడిని ఏర్పాటు చేసి తన సంపదలు అందరికీ దానం చేశాడు. మళ్ళీ దాచుకోలేదు, మళ్ళీ గొలుసులు గొలుసులు ఎక్కడ పక్కన పెళ్ళానికో కొడుక్కో దాచల, అందరికీ దానం చేసి గోవింద 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 అన్నాడు. చివరి క్షణంలో గోవింద అన్న వల్ల ఏమైపోయింది, వైకుంఠం నుంచి విష్ణుదూతలు విమానం పట్టుకొచ్చారు. ఆయన విమానం ఎక్కి వైకుంఠానికి వెళ్ళాడు. 2 ఘడియలలో కైవల్యం పొందాడు కట్టమాంగుడనే రాజు. కౌరవేశ్వర నీకు 7 రోజులకి కానీ మరణం రాదు, నువ్వెంత అదృష్టవంతుడివి. ఆ గోవిందుడి చరిత్ర నీకు చెబుతాను. శ్రద్ధతో కృష్ణుడి యొక్క లీలలు విను, అవతారములు విను, నీకు ఇక పునర్జన్మ ఉండదు, నువ్వు తరించిపోతావు అనగానే చాలా ఆనందపడి ప్రశ్నలు వేస్తూ ఉంటే ఈయన సమాధానం చెప్పాడు. అలా 7 రోజులు భాగవతం విన్నాడు. ఆ 7 రోజుల భాగవత విధానం ఎలా విన్నాడో అదే విధానంతో ఇప్పుడు మీరంతా కూర్చున్నారు. సుకుడు ఒక తోరం కట్టించాడు. ఆ తోరమునకు 7 ముడులు ఉంటాయి. ఒక్కొక్క ముడి ఒక్కొక్క రోజు పాపాలను మనకు తొలగిస్తుంది, అంటే సంసారానికి సంబంధించిన చిక్కుముడులు తొలగిస్తుంది. ఆఖరిని దీన్ని తీసుకెళ్ళి గంగలో కలిపేయండి మీరు కూడా, ఇక మీకు ఈ సంసారానికి సంబంధించిన దుఃఖములు ఏమీ ఉండవు, ఏ పాపములు ఉండవు. ఆ క్షణం వరకు మీరు చేసిన మహాపాపములన్నీ ఈ త్వరంతో బట్టి గంగలో కొట్టుకుపోతాయి. కొత్త పాపాలు మళ్ళీ ఇంటికి వెళ్ళి చేసుకుంటే దానికి మనం ఏం చేయలేం, కానీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ హరిద్వార్లో భాగవత సప్తాహానికి రావచ్చు, బాగవుతారు. కానీ సాధ్యమైనంతవరకు చెయ్యమని కాదు అక్కడ అంతరార్థం. మహాపాప వినాశకరం అది. తర్వాత శ్రద్ధాశక్తులతో పురాణం వింటున్నంతసేపు పరీక్షిత్ ఎలా ఉన్నాడో అలా ఉండాలి.
మౌనంగా ఎక్కువగా ఉండాలండి. మౌనంగా ఉంటే మీకు లాభం ఏంటో తెలుసా?
సహజంగా మీకు నోటి మీద ఏమి రావు. ఎక్కువ మౌనంగా ఉంటాం కదా, దానివల్ల ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలియదు. తర్వాత భార్యాభర్తలుగా వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కనుక ఒకళ్ళొకళ్ళు హరి హరి అని పిలుచుకోండి, హరి అనండి. ఆవిడ కూడా కొంచెం గుర్తుపెట్టుకోవాలి, మా ఆయన హరి అన్నాడని. అంతేకాని హరి అన్నాడు ఎవడో నన్ను పిలవలేదు అంటే ఈయన చచ్చిపోతాడు, హరి హరి అని. ఈయన హరి ఏమి అనకూడదు. అలాగే ఈవిడు కూడా ఆయన హరి హరి అనాలి. ఏడుపు వచ్చినా హరి అనాలి, హరి ఫోన్ చేసినా హరి అనాలి, ఏమొచ్చినా హరి అనండి. హలో అనకండి, హెల్లో అంటే నరకం అది. ఓ నరకమా, హల్ హెల్ ఓ అంటే హల్లో, నరకమా నరకమా అంటే అప్పుడు నిన్ను పట్టుకుని నరకమా అని అడుగుతారు యమకింకర్లు వచ్చి, నరకమంటావా అని. నరకానికి పోతాం. దాని బదులు చక్కగా ఫోన్ ఎవరిన చేస్తే హరి ఓం అనండి. ఎంత పుణ్యం అండి, అవతల వాడి చేత కూడా హరి ఓం అనిపిస్తాం. ఈ విధంగా ఎప్పుడు హరి అనడం వల్ల ఎంత లాభం. అలాగే ఆహారం తింటున్నప్పుడు కూడా హరినామస్మరణ పూర్వకంగా తినండి. స్నానం చేసుకున్న హరి అనండి. గోవింద స్మరణ అంతా ఇంత కాదు. మందునకు మంద బుద్ధికి మందాయువునకు నిరర్థ మార్గునకును గోవింద చరణారవింద మరందముగున తెరపిలేదు రాత్రిందివముల్. భాగవతంలో చాలా గొప్ప పద్యం ఇది. పరీక్షిత్తు అంటాడు సుఖుడు, కొంతమందికి కర్మ ఉన్నది, వాళ్ళు భగవంతుడి యొక్క కథ వినరు. భాగవతం జరుగుతోంది. ఈ భాగవతం ఒక తేనె, అమృతం. తేనె నోటితో తాగుతాం, ఈ భాగవతామృతం చెవులతో తాగుతాం అంటే వింటాం. ఈ భాగవతం అనే తేనె తాగడానికి కొంతమందికి అవకాశం లేదట. ఎవరికి? మందునకు, జడత్వంతో చురుగ్గా లేనివాడికి. కొంతమందికి చురుగుతనం ఉండదండి, ఎప్పుడలా కూర్చుంటాడు. గుళ్ళో కడతారా? నేను గుళ్ళోకి ఏం పెడతానండి, గురువుగారు మీతో పాటు రూమ్లో కూర్చుంటాను. స్నానం చేస్తావా? నేను స్నానం చేస్తానండి మీతో కూర్చుంటాను. అంటే దేనికి హుషారుగా వెళ్ళడు వాడు. ఎప్పుడూ నిరుత్సాహంగా ఉత్సాహం లేకుండా చెక్కచెక్క వెళ్ళలేనివాడిని మందుడు అంటారు. మందుడు అంటే చురుకుతనం లేనివాడు, అన్నిటికీ డల్ అన్నమాట. మనం ఎక్కడ చేస్తామండి అంటాడు. దానివల్ల ఎంత నష్టం మరి. ఫస్ట్ క్యాండిడేట్ మందుడు, వాడంత ప్రమాదకారుడు లెట్ట, వాడికి మోక్షం రాదు. రెండోది మంద బుద్ధికి, కొందరికి తెలివితేటలు తక్కువ. అక్కడున్న పద్యం ఒకటి అయితే వీడు చెప్పే అర్థం ఒకటి. ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక నుండి అంటే అక్క పోలిక నుండి అని చదువుతాడు వాడు. అలాగే తప్పులెన్ను వారు తప్పు తండంబులు అనే పద్యం ఉందనుకోండి, దానికి వాడికి తోచిన భాష్యం రాస్తాడు ప్రత్యేకంగా. ఇలాంటి వాళ్ళు కొందరు ఉంటారు, వీళ్ళు మందబుద్ధులు అని అర్థం అనమాట. అంటే కొంచెం బుద్ధి తక్కువ వాడు, తక్కువ తెలివితేటలుంటాయి, ఉన్నాయనుకుంటాడు వాడు. అటువంటి వాడితో ఒక్కసారి మీరు ఎక్కడన్నా తీర్థయాత్రకి వెళితే ఇహమీకు జీవితంలో తీర్థయాత్ర చేయక్కర్లా. నా చేతి మాత్రమే వైకుంఠయాత్రలాగా వాడితో శాశ్వత వైకుంఠం బతుకుండగా వస్తుంది. ఎందుకు? మూర్ఖుడు కదా వాడికి, ఏం తెలియదు కదా, పిడివాదన చేస్తాడు. చాలా డేంజర్ అలాంటి వాడితోటి. అలాంటి వాడిని తక్కువ తెలివితేటలతో ఎక్కువ ఉన్నట్టు నటించి వ్యాఖ్యానం చేసేవాడికి మందబుద్ధి అని పేరు. మందునకు మందబుద్ధికి. మూడవాడు మందాయువునకు. ఆయువు తక్కువ, అల్పాయుష్కులు ఉంటారు కొందరు, చిన్న వయసులో చచ్చేవాళ్ళు కొందరు. ఇక నిరర్థ మార్గునకును, పనికి మాలిన రూట్లో నడుచుకుంటాడు. మంచి పవిత్రమైన మార్గములు ఎన్నో ఉండగా అవి విడిచిపెట్టి ఏదో పనికి మాలిన మార్గంలో కడతాడు. ఇటువంటి నలుగురికి గోవింద చరణారవింద మరందముగొన్న తెరపి లేదు రాత్రిందివముల్. గోవిందుని పాదపద్మముల నుండి పుట్టే తేనె అమృతం తాగే అవకాశం రాత్రి పగలు ఎప్పుడు ఉండదు. అంటే వాడు ఎప్పుడూ భగవంతుని కథ వినడు, వాడు ఎప్పుడు భాగవత సప్తాహానికి రాడు. ఎప్పుడు చూసినా కొంతమంది ట్రావెలర్స్తో ప్రయాణం చూసారా, హడావుడిగా కాశీ మీకు గంట టైం ఇస్తానంటాడు, ఈ గంటలో కాశీలో ఏం చూస్తాను ఈ మొహం, ట్రాఫిక్ జామ్ అయితే అయ్యి అయిపోయి ఆ తర్వాత అక్కడి నుంచి తీసుకెళ్తాడు. గయ అంటాడు, అయోధ్య అంటాడు, వంద రకాలు పెడతాడు. చివరికి ఎక్కడ 5 నిమిషాలు చూడడు, ఎక్కడ ఏ కథ ఉండదు. మీరు అలా తిరగడం వల్ల ఏమవుతుంది దానివల్ల? దాని బదులు ఒక చోట స్థిరముగా ఉండి అక్కడున్న కథంతా తెలుసుకోవాలి, పొందవలసిన ముక్తి పొందాలి. ఏమీ లేకుండా హడావుడిగా వెళ్ళిపోయేటటువంటి వాళ్ళకి సమయం ఉండదు, భ్రష్టులు అయిపోతారు చివరికి. కాబట్టి నేను భక్తితో భాగవతం వింటానన్నాడు సుఖుడి దగ్గర. అప్పుడు సుఖుడు ఆయనకి చెప్పడం మొదలుపెట్టాడు ఒకప్పటి మాట. ఈ భూమండలంలో 1000 మంది మహారాజులు పుట్టారు. వీళ్ళంతా నిజానికి మహారాజా వంశంలో పుట్టారు, కానీ వీళ్ళు రాజులు కాదు, రాక్షసులు. కంసుడు, శిశుపాలుడు, దంతవక్త్రుడు, విదూరథుడు, పౌండ్రక వాసుదేవుడు, సాళ్వుడు ఇలాంటి రాజులు ఒకళ్ళిద్దరు కాదు, వేలాది మంది భూలోకంలో పుట్టారు. వీళ్ళంతా పూర్వజన్మలో రాక్షసులు, రాజులు కింద పుట్టారు. అసలు మహారాజులు కొందరు, ఈ రాక్షసులు కొందరు. ఈ రాక్షసులు భూమిని ఆక్రమించుకున్నారు, భూమిని పట్టి పీడించేశారు. భూదేవి తట్టుకోలేకపోయింది దుర్మార్గుల యొక్క బరువు. వెంటనే గౌర్భూత్వా అశ్రుముఖి ఖిన్న క్రందంతి కరుణం విభో, ఒక ఆవు రూపం ధరించింది, గోరూపం ధరించి కన్నీరలా కారిపోతూ ఉండగా బ్రహ్మలోకానికి వెళ్ళింది. బ్రహ్మదేవ రక్షించు రక్షించని మొరపెట్టుకుంది, ఏడ్చింది. బ్రహ్మదేవుడు జారిపడ్డాడు. సరిగ్గా అదే సమయానికి అక్కడికి దేవతలు వచ్చారు, శివుడు వచ్చాట. ఎందుకని వీళ్ళంతా వచ్చారు? భూలోకంలో రాక్షసులు రాజుల రూపంలో భూమిని ఆక్రమించుకుని పరిపాలిస్తున్నారు. ఈ దుర్మార్గుల పరిపాలనలో హింస పెరిగిపోయింది, వ్యసనములు పెరిగిపోయాయి, ఎవ్వరికి రక్షణ లేదు, ధర్మం లేదు, అధర్మం పెరిగింది. ధర్మాత్ములు ఎన్ని కోట్ల మందినైనా నేను వస్తాను, అధర్మపరుణ్ణి మొయ్యలేను. హింస చెయ్యని వాణ్ణి, అహింసాపరుణ్ణి ఎంతమందినైనా మోస్తాను, హింసాపరుణ్ణి మొయ్యలేను. ఇప్పుడు భూలోకంలో హింసాపరులు అధర్మపరులు పెరిగారు, అందుకే నేను మొయ్యలేక ఈ భూభారం తగ్గించమని వేడుకుంటూ నీ దగ్గరకు వచ్చాను అని భూదేవి అంది. దేవతలు అన్నారు, మేము కూడా ఈ రాక్షసుల పాట్లు తట్టుకోలేకపోతున్నాం, కాబట్టి రాక్షసంహారం జరగాలి, శిష్టరక్షణ జరగాలి, మాకు ఎవరు దిక్కు అనగా బ్రహ్మదేవుడు, నా దగ్గర మొరపెట్టుకుంటే నేనేం చేస్తాను, మనందరం వైకుంఠానికి వెళ్ళి విష్ణువు దగ్గర మొరపెట్టుకుందాం అని బ్రహ్మ ఆమెను ఓదార్చాడు. బ్రహ్మ తదుపధార్యాథ సహ దేవైస్తయా సహ జగామ సత్రినయనస్తీరం క్షీరపయో నిధే. బ్రహ్మదేవుడు ఆమెను ఓదార్చి ఆమెను వెంట పెట్టుకుని ఆవిడతో పాటు దేవతల్ని శివుణ్ణి కూడా వెంట పెట్టుకుని వీళ్ళందరితోటి వైకుంఠానికి వెళ్ళాడు. తీరా వైకుంఠానికి వెళ్ళేసరికి అక్కడ ఆదిశేషుడు ఉన్నాడు, ఆదిశేషుడిలో పడుకుని ఉండవలసిన విష్ణుమూర్తి దర్శనమివ్వలేదు. దాంతో వీళ్ళు తెల్లబోయారు. ఎప్పుడు వైకుంఠమునందు శేషుని మీద సుఖముగా శయనించి ఉండవలసిన పరమాత్ముడు ఎందుకు కనబడలేదనుకుంటూ ఉండగా బ్రహ్మకు విషయం అర్థమైంది. భగవంతుడు విష్ణు సర్వాంతర్యామి, ఆయన లేని చోటు అంటూ లేదు, ఆయన ఇక్కడ మాత్రమే ఉన్నాడు అనుకుని నేను ఇక్కడికి వచ్చాను. మనలాంటి వాళ్ళం వేరు, ఆయన వేరు కదా, బ్రహ్మగారికి తెలియని లేదు కదా, మనం అంటే తీర్థయాత్రలకు వెళ్ళాలి, కానీ ఆయనకు అవసరం లేదు, ఎందుకంటే ఆయన ఎక్కడైనా ఉండగలడు, అంతటా పరమాత్మను చూడగలడు. జ్ఞానములో ఉన్న నేను అజ్ఞానములో పడి విష్ణు పరిమిత స్థానంలో ఉంటాడు, వైకుంఠంలో తప్ప ఎక్కడా ఉండడానికి వచ్చాను కనుక నాకు కనపడకుండా స్వామి అదృశ్యమైపోయాడని కనిపెట్టి వెంటనే కళ్ళు మూసుకుని సమాధిలో గడిపోయాడు. పురుషం పురుష సూక్తేన ఉపతస్థే సమాహిత. ఎప్పుడు పురుష రూపంలో ఉంటాడుగా పరమాత్మ, ఆయన్ని మేల్కొల్పాలంటే పురుష సూక్తం చదవాలి. అందుకని పురుష సూక్తం చదివి ఆ పురుషోత్తముణ్ణి మేల్కొలిపాడు. భక్తితో పురుష సూక్తం చదువుతూ ఉండగా హఠాత్తుగా ఆయనకి కొన్ని మాటలు వినబడ్డాయి. ఆ మాటలు ఆయనకి వినబడ్డాయి తప్ప ఇంకెవరికి వినబడలేదు. మనిషి కనబడ్డో మాటలు వినబడతాయి. వెంటనే ఆయన కళ్ళు విప్పి, దేవతలారా, భూదేవి, నేను సమాధిలో ఉండగా నాకు కొన్ని పలుకులు వినపడ్డాయి, ఆ పలుకులు మీకు వివరిస్తున్నాను, వినండి. వసుదేవ గృహే సాక్షాత్ భగవాన్ పురుషపర జనిష్యతే తత్ప్రియార్థం సంభవంతు సురస్త్రియ. వసుదేవుడి ఇంట్లో విష్ణువు పుట్టబోతున్నాడు. ఈ భూదేవి కష్టాలన్నీ పరమాత్ముడైన వాసుదేవునికి ముందే తెలుసు, అందుకే ఆయన ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం ప్రకారంగా శీఘ్రకాలంలో దేవకి వసుదేవులకు ఆయన వాసుదేవుడు అనే పేరుతో పుట్టబోతున్నాడు. ఆ మహాత్ముడికి సేవ చేయటానికి దేవతా స్త్రీలంతా మానవ లోకంలో పుట్టండి, గోపికలుగా పుట్టండి. కాబట్టి గోపికలు ఎవరన్నమాట? దేవతా స్త్రీలు. దేవతా స్త్రీలారా భూలోకంలో పుట్టండి. ఇక మిగతా దేవతలు మగవాళ్ళు కింద, గోపాలకుల కింద పుట్టండి. మీ మీ అంశలతో మీరు డైరెక్ట్గా తెక్కకుండా మీ శక్తులతో పుట్టండి. అంటే ఏమిటి? ఇంద్రుడు ఇంద్రుడిగా ఉంటాడు, ఇంద్రుడిలో ఉన్న కొంత శక్తి భూలోకంలో ఒక మహాత్ముడిగా పుడుతుంది. అలా దేవతలంతా మీ మీ అంశలతో భూలోకంలో హరిసేవ కోసం పుట్టండి.
వాసుదేవ కళానంత సహస్రవదనస్వరాట్ అగ్రతో భవిత దేవో హరే ప్రియ చికీరషయ. వాసుదేవుని యొక్క కళలు కలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి ఎప్పుడు పానుపు 1000 పడగలతో ఉంటాడు. సహస్ర శీరషములతో ఉండే 1000 పడగలతో ఉండే ఆదిశేషుడు, స్వచ్ఛమైన వాడు, తెల్లని వాడు, విష్ణువులో ఒక భాగం. ఆయన బలరాముడు అనే పేరుతో కృష్ణుడికి అన్నగారిగా పుడతాడు. ఇంకా ఈ ప్రపంచమంతా ఒక మాయ చేతిలో కీలుబొమ్మ. ఆ మాయని యోగమాయ లేక వైష్ణవ మాయ అంటారు. విష్ణోపమాయా యయా సమ్మోహితం జగత్తు ఆదిష్టా ప్రభుణాంశేన కార్యార్థే సంభవిష్యతి. ఈ ప్రపంచమంతా విష్ణు మాయ చేత ఆవరింపబడి ఉంటుంది. ఆ మాయ వల్ల ఏమవుతుందన్నమాట, మనకి తెలియకుండానే మనం తప్పుడు పనులు చేస్తూ ఉంటాం. ఆ మాయ వల్లే హఠాత్తుగా నిద్ర వస్తూ ఉంటుంది. ఆ మాయ వల్లే ఆవులు ఇంతలు వస్తాయి. ఆ మాయ వల్లే నేను నా కొంప అనే భ్రాంతి కలుగుతుంది. ఈ మానవులు నిరంతరం అజ్ఞానంలో పడ్డానికి గల కారణం వైష్ణవ మాయ. ఆ మాయ ప్రభువుని అనుసరించే ఉంటుంది, అది లేకుండా ఆయన అవతరించడం. ఆ మహామాయని భక్తితో పట్టుకున్నవాడు మాత్రమే మాయలోంచి బయటపడతాడు. అటువంటి మాయని భగవంతుడు ఏమన్నాడు, భూలోకంలో పుట్టమన్నాడు తనతో పాటుగా. భగవంతుడు వాసుదేవుడిగా వసుదేవునికి పుట్టే సమయంలో ఈ యోగమాయ యశోదా గర్భంలో ప్రవేశించి ఆడపిల్లగా పుడుతుంది. ఇలా పుట్టిన పుణ్యాత్ముడు ఈ భూమిని ఆక్రమించుకున్న రాక్షసుల్ని సర్వనాశనం చేస్తాడు, మళ్ళీ ధర్మ సంస్థాపన చేస్తాడు. కాబట్టి భూదేవి నీవు నిశ్చింతగా ఉండు, నీ దారిన పో అని భూదేవిని ఓదార్చి అదృశ్యమైపోయాడు బ్రహ్మ. భూమి కూడా వెళ్ళిపోయింది, దేవతలంతా తమ దారిన తాము వెళ్ళారు. ఆ సమయంలో మధురానగరమును రాజధానిగా చేసుకుని సూరసేనుడనే మహారాజు మధురానగరాన్ని పరిపాలించేవాట. మధుర సప్తమోక్షపురాల్లో ఒకటి. మధుర భగవాన్ యత్ర నిత్యం సన్నిహితో హరిహి. నిత్యం భగవంతుడు విష్ణువు అక్కడే ఉంటాడట మధురలో. అందుకే మధుర అంటే విష్ణువునకు బాగా ఇష్టమైన నగరం. తక్కిన నగరములలోకి భగవంతుణ్ణి పిలిస్తేనే వస్తాడు, కానీ మధుర కలగదు, పిలవకుండా తనంత తాను అక్కడే ఉంటాడు. అందుకే చాలా గొప్ప మోక్షపురం అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురీ, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయన. 7 మోక్షపురాలు ఉన్నాయి, అందులో ఒకటి అయోధ్య. సెప్టెంబర్లో ఒక రామాయణం చేస్తున్నాం. 2వది మధుర. బృందావనం, మధుర పక్క పక్కనే ఉంటాయి, మనం వచ్చిన రైల్లో దారిలో కనపడింది. తర్వాత మాయా, నిన్న మాయకి వెళ్ళారుగా, మాయలో పడ్డారు కాస్త. అదే హరిద్వారం. అమ్మో చాలా పరీక్షిస్తాయండి అవన్నీ, వెళ్ళిన వాళ్ళ యొక్క సహనానికి పరీక్ష పెడతాయి. స్నానం చేసేవాడు నీళ్లు చూసి భయపడిపోతాడనమాట, అలా భయపడుతుంది అది. అప్పుడు భయపడితే ఇంకోదండి మహానికి, ఈ గంగకే భయపడితే రేపు పొద్దున సంసారం అనే మురి గంగలో పడం. కాబట్టి ఆ భయాన్ని త్యజించాలి, అయినా మనం మాయలో పడుతూ ఉంటాం. అది కూడా సప్తమోక్షపురాల్లో ఒకటి. కాశీ, ఇక దాని గురించి మీకు నేను కొత్తగా చెప్పక్కర్లా, తెగ వెళ్ళారు ఇందులో చాలామంది, వెళ్ళని వాళ్ళు మళ్ళీ వెళతారు. కాంచీ దక్షిణాదిలో ఉంది, కాంచీపురం. అవంతిపురం ఉజ్జయిని, ద్వారకానగరం. ద్వారకానగరంలో కూడా భాగవత సప్తాహం ఎప్పుడొకప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తాను గ్యారంటీ. ఇంట్లో కొంతమంది ఉన్నారు, ఇప్పటివరకు ద్వారకలో కేవలం 4 సార్లే భాగవత సప్తాహం చేశాం. ఇక మళ్ళీ 5వ సారి కూడా చేసేస్తే ఇక క్రమక్రమంగా కొంత తిరుగుడు తగ్గించుకుని ఇంట్లో కూర్చొని జపం చేసుకుందామని ఉంది. ఈ జనాల కోసం మధ్య మధ్యలో ఇలా దూకవలసి వస్తూ ఉండదు. గురువుగారికి కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. ఒక వేసవకాలం మాత్రం అమెరికా ప్రజలు విడిచిపెట్టడం, ఎందుకంటే అమెరికాలో చాలా ఇక్కడ కంటే గొప్ప సాధకులంతా అమెరికా వెళ్ళిపోయారు, మెరికలు అంతా అమెరికా పోయారు. ఎందుకనంటే వాళ్ళు ఈ బల వేసి పట్టుకుపోయారు. సాధకులు మంచి చదువుకున్న వాళ్ళు, హేమహేమీలు, గొప్ప గొప్ప గుళ్ళు కట్టి నిర్వహిస్తున్నారు, యజ్ఞములు చేస్తున్నారు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు అండి. వాళ్ళు నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది అనమాట. నేను చెబుతున్నాను, అడగండి, ఆయన ఎదురుగుండా కూర్చున్నాయని అడగండి, ఎలా హారతులు ఇస్తున్నారు, ఎంత బాగా చేస్తున్నారు. ఆ గుడి చూసినప్పుడు, శివాలయాన్ని చూస్తే, అభిషేకం చూస్తే నాకు మతిపోతుంది. ఇక్కడేమో మనం దేవుడు ఎక్కడ లేడే అన్నాం, యాత్రకు రమ్మంటే దేవుడు ఎక్కడ లేడే అన్నాం. ఇది ఒక అజ్ఞానం. సరే, ఏదో పక్కన పెడితే ఎందుకు చెప్తున్నానంటే, నేను ఈ సప్తమోక్షపురాల్లో ఒకదాన్ని మించి ఒకటి కదా. ఆ మోక్షపురాలలో మధురకు ఒక ప్రత్యేకత ఏంటంటే, నిత్యం సన్నిహితో హరిహి, విష్ణు అక్కడెప్పుడు పిలవకుండా తనంత తాను కొలువై ఉంటాడు. ఆ మధురా నగరానికి సూరసేన మహారాజు పరిపాలకుడు. ఆ విశేషాలన్నీ కృష్ణుడి యొక్క జననం, పోతన సంహారం వంటివన్నీ కూడా మళ్ళీ మనం సాయంకాలం ఉచ్చరించుకుంటాం.